ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 మోక్ష యోగం ఇందులో 62వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యం శ్రీల ప్రభుపాదులు వారి ద్వారా. ఓ భరతవంశీయుడా, అతనిని అనగా భగవంతుని పూర్తిగా శరణు పొందుము. అతని అనుగ్రహముచే నీవు పరమశాంతిని దివ్యమైన స్థానమును పొందగలవు. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఈ శ్లోకం తెలుపబడినట్లు జీవుడు ఎల్లరి హృదయములందున్న దేవాదిదేవుని శరణు పొందవలయును. అట్లు చేసినచో అతడు అన్ని విధములైన భౌతిక జీవిత క్లేశముల నుండి విముక్తుడగును. అట్టి శరణాగతిచే అతడి జీవితమున సర్వక్లేశ విముక్తుడొకటే కాక అంతమున దేవదేవుని పొందును. దివ్యలోకము వైదిక గ్రంథములందు తద్విష్ణో పరమం పదం అని వర్ణింపబడినది. సృష్టి అంతయు భగవద్ రాజ్యమే ఒకటచే భౌతికమైన సర్వము కూడా నిజముగా ఆధ్యాత్మికమే. కాని పరంపదం అనున్నది ప్రత్యేకముగా ఆధ్యాత్మిక ఆకాశము లేకుంటే వైకుంఠమనబడు శాశ్వత ధామమును సూచించును. భగవద్గీత యందలి 19వ అధ్యాయమున సర్వస్య చాహం హృది సన్నివిష్టః, భగవానుడు ఎల్లరి హృదయములందు ప్రతిష్ఠుడై ఉన్నాడని చెప్పబడుచున్నది. అందుచే లోపలనున్న పరమాత్మ శరణు పొందవలనన్న ఉపదేశమునకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందవలనని అర్థము. శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని అర్జునుడు ఇదివరకే అంగీకరించి ఉండెను. దశమాధ్యాయమున పరం బ్రహ్మ పరం ధామ అని చెప్పబడి ఉన్నది. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని దేవాదిదేవుడుగాను సర్వజీవుల దివ్య ధామమును అంగీకరించి ఉన్నాడు. అర్జునుడు ఈ విషయమున తన స్వానుభవము చేతనే కాక మహాప్రామాణికులైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మున్నగు వారి నిదర్శనముపై ఆధారపడి ఆమోదించినాడు. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. వాంఛాకల్పతరోభ్యశ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భగవద్గీత ఇంకా చరమమైనటువంటి శ్లోకాలు వస్తున్నాయి, చివరి శ్లోకాలు వస్తూ ఉన్నాయి. ఈ చివరి శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి అత్యంత ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడనమాట. ఆ సందేశాన్ని, అత్యంత ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చే ముందు ఆయన అర్జునుడిని తయారు చేస్తున్నాడు, ఆ సందేశం వినటానికి తయారు చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటే మనం ఏముంటాం, కాస్త జాగ్రత్తగా వినండి అని అంటాం. నేను ఇప్పుడు చెప్పబోతున్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా వినండి అని అంటాం. అదే రకంగా ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఏమంటున్నాడు, శరణాగతి పొందు, శరణ్ అంటే తెలుసుకో, శరణాగతి పొందు, అతన్నే శరణు పొందు అని చెప్తున్నాడు. అతను అనంటే ఎవరు, ఇంతకు ముందు శ్లోకంలో ఎవరి గురించి మాట్లాడారు అనంటే పరమాత్మ గురించి మాట్లాడారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ పరమాత్మనే నువ్వు శరణ పొందు అంటున్నాడు. అదేమిటి, కృష్ణుని ఎదురుగా పెట్టుకుని పరమాత్మని శరణ పొందమంటున్నాడు ఏమిటి అని మనకి అనుమానం రావచ్చు. ఎందుకంటే ఆ పరమాత్మ ఎవరు, శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అణువులో కూడాను పరమాత్మ రూపంలో వ్యాప్తి చెందాడు. కాబట్టి శ్రీకృష్ణుడికి పరమాత్మకి తేడా లేదు. అయితే స్లోగా వస్తున్నాడు, చివరికి వచ్చేసరికి డైరెక్ట్ గా చెప్పేస్తాడనమాట. ఏమిటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. ఇక్కడేమంటున్నాడు, ఆ పరమాత్మకి శరణ పొందంటున్నాడు. ఇంకాస్త చివరికి వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ గా చెప్పేస్తాడనమాట, నాకు తప్పితే ఇంకా వేరే ఎవరికి కూడా శరణాగతి పొందాల్సిన అవసరం లేదు, నాకు శరణాగతి పొందిన తర్వాత నువ్వు ఏ రకమైనటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మోక్షం రాదేమో అని లేకపోతే నీ పాపకర్మలు పోవేమో అనేటువంటి భయం అవసరం లేదు, నీ పాపకర్మలన్నీ కూడా పోతాయి, మోక్షాన్ని నువ్వు పొందుతావు, మాసుచ అంటే ఏమాత్రం నువ్వు భయపడకు అని చెప్పేసి అంటున్నాడు. అయితే మరి ఈ పరమాత్మ గురించి ఎందుకు చెప్పాడు కృష్ణుడు? ఆ పరమాత్మ కూడా కృష్ణుని యొక్క అంశము, కృష్ణుని యొక్క ఎక్స్పాన్షన్ అంటే విస్తారం అంటే ఆయన యొక్క విస్తారమే, అంటే భగవంతుని యొక్క విస్తారమే పరమాత్మ కూడా. అంటే భగవంతుడికి పరమాత్మకి తేడా ఏమైనా ఉంది అని అంటే తేడా ఏమి లేదు. ఒక రకంగా చెప్పాలంటే తేడా లేదు. కానీ పరమాత్మ అనేటువంటిది భగవంతుని వచ్చినటువంటి అంశం, భగవంతుని నుంచి ఒక అంశమే, భగవంతుని యొక్క వ్యాప్తే. కాబట్టి ఇక్కడ కృష్ణే ఉంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టతి. నేను ప్రతి ఒక్కరి జీవుల హృదయంలో ఎలా ఉన్నాను? పరమాత్మ రూపంలో ఉన్నాను. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే, కృష్ణుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఎందుకున్నాడు? ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? పరమాత్మ రూపంలో ఆయన ఊరికనే కూర్చుని ఉన్నాడా, లేకపోతే ఏమైనా చేస్తున్నాడా? ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? అది మనకి ఆయనతో ఏమైనా కమ్యూనికేషన్ ఉందా? మనం పరమాత్మతో మనకి ఎలాంటి కమ్యూనికేషన్ ఏమైనా ఉందా? సో ఈ ప్రశ్నలు కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో ఎందుకున్నాడో తెలుస్తుంది, ఆయనతో ఎలా మనం కమ్యూనికేట్ చేయగలం అనేటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడాను భగవంతుని మీద సంపూర్ణంగా ఆధారపడడు. ఆధారపడకపోయినప్పుడు ఆ జీవి ఏమైపోతాడు అనేటువంటి ఆయన మీద ఉండేటువంటి కృపతో కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ జీవితో పాటు ఎప్పుడు కూడా తను కూడా ఉంటాడంట. ఎలా అయితే తల్లి చిన్నపిల్లవాడిని ఎప్పుడు కూడా వదలదు, చంకనే ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే పిల్లవాడికి ఏమైనా హాని జరుగుతుందేమో, లేకపోతే ఏమైనా జరుగుతుందేమో అని ఎలా అయితే చంకను ఎత్తుకొని తిరుగుతుందో, అలాగే భగవంతుడు కూడా మనల్ని రక్షించడం కోసం, మనకి సరైనటువంటి అవగాహన ఇవ్వడం కోసం భగవంతుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఏ రూపంలో ఉంటాడంట? పరమాత్మ రూపంలో ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని మర్చిపోయాం. భగవంతుడు పరమాత్మ రూపంలో నా హృదయంలో ఉన్నాడనేటువంటి మనం గుర్తే లేదు. మనం ఎంతసేపు ఎటువైపు చూస్తున్నాం? బాహ్యంగా అన్ని కూడా చూస్తున్నాం, బయట ఏం జరుగుతుంది, దీనివల్ల నేను ఎలా సంపాదిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పి చాలా రకాలుగా మనం ఆలోచిస్తున్నాం. కానీ మనసులో ఏదో పీకుతుంది, హృదయంలో ఏదో పీకుతుంది. ఆ పీకుడు ఏమిటి? భగవంతుడు మనకు చెప్తున్నాడు పరమాత్మ రూపంలో, నాయన ఇది నీకు మంచిది కాదు, అది మంచిది, ఇది తప్పు చేయొద్దు. కానీ మనం పరమాత్మని ఏమంటాం? ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు ఉండిపో, నువ్వెందుకు అనవసరంగా నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావు. సో కొన్నాళ్ళకి ఆ పరమాత్మ నుంచి వచ్చే వాయిస్ వినడం కనుక మనం మర్చిపోతే ఏమవుతుంది? కొన్నాళ్ళకి మనకి చెవుడు వచ్చేస్తుంది అనమాట. పర్టికులర్ చెవుడు ఎలాంటిది అని అంటే, కేవలం పరమాత్మ చెప్తేనే మనకి చెవులు పనిచేయవు, వేరే ఎవరు చెప్పినా కూడా చెవులు పనిచేస్తాయి, అలాంటి పర్టికులర్ చెవుడు వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఎలా అయింది, భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కూడాను అలాంటి చెవుడితో బాధపడుతున్నాడు అనమాట. పరమాత్మ మన హృదయంలో ఉన్నప్పటికీ, మన అంతరంగంలో ఉన్నప్పటికీ కూడా మనల్ని రక్షించడానికి ఆయన సర్వదా కూడాను మనకి సరైనటువంటి అవగాహన ఇస్తున్నప్పటికీ కూడా ఆయనతో మనం కనెక్షన్ ని కట్ చేసేసుకున్నాం అనమాట. కాబట్టి ఏమైంది, మనకేం వినబడట్లేదు, పరమాత్మ ఏం చెప్తున్నాడు అనేటువంటిది వినబడట్లేదు. కానీ పరమాత్మ ఎందుకున్నాడు అని అంటే, మనల్ని రక్షించడం కోసం. కేవలం మనల్ని రక్షించడం కోసమే కాదు, 13వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, ఉపదృష్టంచ హనుమంతంచ. ఉపదృష్టంచ అనంటే మనం ఏం చేస్తున్నామో సాక్షిగా చూడడం కోసం. ఎన్ని పనులు మంచివి, ఎన్ని పనులు చెడ్డవి, అకౌంట్ అంతా కూడా సెటిల్ చేసుకోవాలి కదా. మంచి పనులకి మంచి ఫలితం వస్తుంది, చెడ్డ పనులకి చెడ్డ ఫలితం వస్తుంది. ఇది కేవలం మనకి భగవద్గీతలోనే అర్థమవుతుంది, వేరే ఏ శాస్త్రాల్లో కూడా అర్థం కాదు. మీరు ఖురాన్ చదివినా లేకపోతే బైబిల్ చదివినా ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అక్కడ లేదు. మీరు బైబిల్ చదివితే వాళ్ళని అడిగారనుకోండి క్రిస్టియన్స్ ని, మీరు భగవంతుడు అందరికీ కూడా సమానుడైనప్పటికీ కూడాను ఒకరు ఎందుకు తక్కువ స్థానంలో పుడుతున్నారు, ఇంకొకరు ఎక్కువ స్థానంలో ఎందుకు పుడుతున్నారు అని అడిగితే వారి దగ్గర ఆన్సర్ అనేటువంటిది ఉండదు. వాళ్ళకి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియదు. భగవంతుడు కృపామయుడని వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరు అంటే ఈ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్పలేరు. కానీ భగవద్గీత మనకు చెప్తుంది తారతమ్యాలు ఎందుకు వస్తాయని. తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయంట, ఒకడు ధనికుడుగా, ఒకడు పేదవాడుగా, ఒకడు గొప్ప విద్యావేత్తగా, ఇంకోడు ఏమీ చదువు రానటువంటి వాడుగా ఎందుకు పుడతాడంట? ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? మనం చేసినటువంటి పనుల మీద ఆధారపడి ఉంది. ఆ పనులన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? సాక్షిభూతుడుగా పరమాత్మ అనేటువంటి ఆయన చూస్తున్నాడు అనమాట. అవన్నీ చూసి సాక్షిగా ఉంటూ మనం కొన్నిసార్లు కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటాం భగవంతుడికి. సరిగ్గా సమయానికి మనకి ఆ కోరికలు ఆయన మనకి తీరుస్తూ ఉంటాడు అనమాట. అనుమంతంచ, అనుమంతంచ అంటే తీర్చేటువంటి వాడు, శాంక్షనర్, శాంక్షన్ చేస్తాడనమాట. మనం బిల్లు పెట్టుకుంటాం, ఆయన శాంక్షన్ చేస్తాడనమాట. ఉపదృష్టంచ అనుమంతంచ. అయితే ఆయన ఈ రెండే చేస్తాడా ఇంకేమైనా చేస్తాడా? మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. వీడు మొహం తిప్పుకున్నాడే, దానివల్ల వీడు ఎంతో బాధపడుతున్నాడే, వీడు మళ్ళీ నా వైపు ఎప్పుడు మొహం తిప్పుకుంటాడు, నా వైపు ఎప్పుడు తిరుగుతాడు? దీనికి ఉదాహరణగా శాస్త్రంలో ఈశ్వర శ్వేతస్తోత్ర ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయంట. ఒక పక్షి ఆ చెట్టు మీద ఉండేటువంటి రకరకాల పళ్ళను తింటుందంట. కొన్నిసార్లు ఆ పళ్ళు తీయగా ఉన్నాయి, కొన్నిసార్లు ఆ పళ్ళు పుల్లగా ఉన్నాయంట. ఇంకో పక్షి కూడా ఉందంట ఆ చెట్టు మీద. ఆ పక్షి ఏ పళ్ళు తినట్లేదు, కేవలం ఈ పళ్ళు తినే పక్షి వైపే చూస్తూ ఉంది. ఎప్పుడు ఈ పక్షి నా వైపు చూస్తుందా అని ఆ పక్షి చూస్తుందంట. సో ఈ శ్లోకంలో మనకి ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఎలా అయితే ఈ చెట్టు మీద రెండు పక్షులున్నాయో అలాగే ఈ యొక్క శరీరంలో రెండు ఆత్మలున్నాయి. ఒక ఆత్మ మనము, ఇంకొక ఆత్మ పరమాత్మ. ఈ పళ్ళు తినేటువంటి పక్షి మనము. ఎలా? మనం ఏ రకంగా అయితే ఇది కావాలి అది వద్దు ద్వంద్వాలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామో, అదే రకంగా ఆ పక్షి ఎలా అయితే తీయమైనటువంటి మధురమైనటువంటి పళ్ళు, పుల్లనైనటువంటి పళ్ళు ఎలా తింటుందో రకరకాలైనటువంటి రుచులు, అలాగే మనం కూడా రకరకాలైనటువంటి రుచులు అనుభవించాలనుకుంటూ ఉంటాం. కానీ ఎవరివైపు చూడం? మన వైపే చూసేటువంటి రెండో పక్షి వైపు మనం చూడట్లేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు దేనికోసం మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడునంటే, మనకి హెల్ప్ చేయడం కోసం. ఎప్పుడైతే మనం కృష్ణుని వైపు తిరుగుతామో, కృష్ణ ఈ పళ్ళు తినడం చాలయ్యా, ఎప్పుడు తీపే వస్తుంది అనుకున్నాను కానీ తీపి రావట్లేదు, కొన్నిసార్లు పుల్లగా వస్తుంది, కొన్నిసార్లు తీయగా వస్తుంది, కొన్నిసార్లు ఇంకో రకంగా వస్తుంది, ఇంకా తినడం చాలయ్యా అని ఎప్పుడైతే వస్తామో, అప్పుడు భగవంతుడు మనకి దారి చూపిస్తాడు. అబ్బా ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చావునైనా, సరే ఎక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని మనకి దారి చూపిస్తాడు. అంటే ఈ ధర్మంలో నాలుగు రకాలైనటువంటి ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష అని వినే ఉంటారు అందరు కూడా. అంటే జనరల్ గా మనం ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తామంట? చాలా మంది మందిరాలకి, గుళ్ళకి, గోపురాలకు వెళ్ళి కొబ్బరికాయలు అవి అరటిపళ్ళు పిస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఎందుకంట? అర్థ. దేనికోసం? ధర్మ, అర్థ. అర్థంతో ఏం చేస్తావయ్యా? కామం. అంటే నాకు బోల్డని కోరికలున్నాయి, ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ధర్మం చేయాలి. ఈ రోజుల్లో ధర్మం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఇంతకుముందు వైదిక సంస్కృతిలో వాళ్ళు కనీసం ధర్మం చేసి అర్థం సంపాదించి కోరికలు తీర్చుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ధర్మం చేయకుండానే వాళ్ళ కోరికలు తీరిపోతున్నాయి. ఎలా? ఎవరి దగ్గరకో వెళ్తాడు, లేదా ఏదో తప్పుడు పని చేస్తే చాలు వాడికి డబ్బులు వచ్చేస్తాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఎందుకనంటే డబ్బు బాగా ఈజీగా సంపాదించాలంటే వేరే వాడిని మోసం చేస్తేనే డబ్బు చాలా సులభంగా సంపాదించగలుగుతాం. కాబట్టి నేను ఆల్రెడీ నాకు కావాల్సిన డబ్బు నాకు ఇంకో రకంగా వస్తే ధర్మం మీద ఎందుకు ఆధారపడాలి నేను? కాబట్టి ఈ రోజుల్లో ధర్మం పాటించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అయితే ధర్మ, అర్థ, దీని ద్వారా ఏమవుతుంది? కామ. కామ అంటే నా కోరికలన్నీ కూడా నేను తీర్చుకుంటాను. కానీ కోరికలు ఎలాంటివి అనంటే, ఎంత తీర్చుకోవాలనుకుంటే అంత పెరుగుతూనే ఉంటాయి. సో ఒక రోజుకి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నమాట వాడికి. ఏమని? అరే రే, ఎంత తీర్చుకోవాలనుకున్నా ఈ కోరికలు తీరట్లేదే, కాబట్టి మోక్షం కోసం ప్రయత్నం చేద్దామని అప్పుడు ఆలోచిస్తాడంట. అప్పుడు ఎవరి వైపు తిరుగుతాడైనా? పరమాత్మ వైపు తిరుగుతాడు. అంతవరకు ఊరికనే తినడం 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 జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనందరం కూడా ఎంతసేపు అయితే ధర్మ, అర్థ, కామం కోసం పాటుపడుతూ ఉంటామో, అప్పుడు మనం పరమాత్మని చూసే అవకాశమే లేదు, ఇంకా ఆయన నుంచి వినే అవకాశం ఎక్కడుంది? కాబట్టి మనం మొదలు పెట్టాల్సింది ఎక్కడి నుంచి? ఈ హృదయంలో మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయనకి నా బాగోగులు నాకంటే ఆయనకే బాగా తెలుసు. ఎలా అయితే పిల్లవాడికి బాగోగులు పిల్లవాడి కంటే తల్లికి ఎలా బాగా తెలుసో, తల్లిదండ్రులకు ఎలా తెలుసో, మనకి నిజమైనటువంటి బాగోగులు ఎవరికి తెలుసు? కృష్ణుడికి తెలుసు, పరమాత్మ రూపంలో ఉండేటువంటి కృష్ణుడికి తెలుసు మనకంటే. కాబట్టి నేను రకరకాలైనటువంటి కోరే బదులుగా ఆయన నాకేం చెప్పాలనుకుంటున్నాడో విందాం అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మెసేజ్ స్లో స్లోగా వస్తుంది, మన యొక్క చెవిట్లో పడుతుందన్నమాట. ఎవరైతే అలా చూడడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ కృష్ణ చైతన్య ఉద్యమంతో వారికి సంబంధం ఉన్నట్టు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంతో సంబంధం మీకుంది అని అంటే మీరు ఎక్కడో పిచ్చి పిచ్చిగా తిరిగి వచ్చేసినట్టు కాదు. ఇది ఎవరి దయ వల్ల జరుగుతుంది? పరమాత్మ మనల్ని గైడ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఈ యొక్క కృష్ణ చైతన్యానికి రాగలిగాం. ఈ కృష్ణ చైతన్యంలో కొద్దో ముందో కొద్దో గొప్ప ముందుకి పోవడానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నాం. ఇదంతా ఎవరి కృప? పరమాత్మ కృప. కానీ పరమాత్మను చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా పళ్ళు తినడంలో మనకి ఇంకా అట్రాక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం సగమైండ్ ఇటు సగమైండ్ అటు ఉంటుంది అనమాట. అంటే మన కండిషన్, మనందరం కూడా ఇటువైపు భక్తి కోసం వస్తున్నాం కానీ భక్తి చేస్తున్నాం కానీ మనకి మనసు అక్కడ పోవట్లేదు. ఎటువైపు పోతుంది మనసు? కాస్త భౌతికంగా కూడా బాగానే ఉంటే బాగున్ను, సుఖము కావాలి భక్తి కావాలి, ఐశ్వర్యం కావాలి భక్తి కావాలి, ఏ రకమైనటువంటి నాకు ఇన్కన్వీనియన్స్ కలగకూడదు భక్తి కావాలి. నీకు భక్తి కావాలంటే ఏ ఇన్కన్వీనియన్స్ కలగకూడదంటే ఎలా? కాస్త ఆస్టిరిటీ తీసుకోవాలి. ఆస్టిరిటీ అని అంటే పొద్దునే లేవడం, అది మనకి ఇష్టం ఉండదు కానీ అది చేయడం వల్ల ఏమవుతుంది? ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది. 16 మాలు జపం చేయమంటారు కానీ మనకేమో నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్రను కంట్రోల్ చేసుకుని 16 మాలు జపం చేయాలంటే కాస్త ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, కానీ ఆ ఇన్కన్వీనియన్స్ ని తీసుకుంటే భక్తిలో ముందుకు వెళ్తాం. అలాగే బాగా భగవద్గీత మీద ప్రవచనం చేస్తూ ఉంటే ఆకలిస్తుంది నిద్ర వస్తుంది, ఆయన కూడా ఆపుకొని భగవద్గీతను జాగ్రత్తగా వింటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం. కాబట్టి భక్తి కావాలి సుఖం కావాలంటే కుదరదు. ఇది ఎలాంటిదంట, రెండు నావల్లో ఒక నావలో ఒక కాలు ఇంకొక నావలో ఇంకొక కాలు పెట్టినట్టు అవుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? నిజంగా భక్తిలో ముందుకు పోవాలి, నిజంగా భగవంతుడు మనకు చెప్పినటువంటి మెసేజ్ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? కాస్త అలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఫస్ట్ విండో నేర్చుకోవాలన్నమాట. విన్నదాన్నటువంటిది మనం ఆచరణలో పెట్టడానికి మనం నేర్చుకోవాలన్నమాట. ఏమిటి ఆచరణలో పెట్టాలి? ఇక్కడ ఏమంటున్నారు, మన హృదయంలో ఎవరున్నారన్నారు? పరమాత్మ ఉన్నారు. అంటే మనం హార్ట్ పెట్టి గనక ఈ యొక్క ప్రవచనాలని లేదా ఈ భగవత్ సంబంధితమైనటువంటి సూచనలు గనక విన్నట్లయితే ఏమవుతుంది, ఈ హార్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, హార్ట్ పెట్టట్లేదు. హార్ట్ పెడితే లాభం ఏమిటంటే హార్ట్ లో ఉండేటువంటి పరమాత్మ మనకి సరైనటువంటి మెసేజ్ ఇస్తాడనమాట, నాయన నువ్వు ఇది పాటించు, ఇది నీ మనసు నీ యొక్క హార్ట్ లో ఈ కుళ్ళు స్వభావం ఉంది దాన్ని తొలచేసుకో, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇవి తెలియ ఎప్పుడు తెలియవు మనకి, మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయమో. మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, ఎవరైనా సరే పని చేస్తూ ఉంటే నువ్వు ఊరికనే చేతులు కాళ్ళతో చేస్తున్నావు, కాస్త బుర్రపెట్టి చేయను అంటాం. అవునా? అంటే బుర్రపెట్టి చేయంటే అర్థం ఏంటంటే నీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టు. దానికంటే పవర్ఫుల్ ఏంటంటే హార్ట్ పెట్టి చేయను అంటాం. అంటే బుర్రపెట్టి చేయడం కంటే హార్ట్ పెట్టి చేయడం ఇంకా కష్టం. హార్ట్ పెట్టి చేయడం అని అంటే దాని మీద ప్రేమతో దాని మీద పూర్తి భావనతో చేయడం అనమాట. కాబట్టి మనం వినేటప్పుడు ఫస్ట్ బుర్రపెట్టి విన్నాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బుర్రపెట్టి విని దాని తర్వాత ఇంపే ఏం పెట్టి వినాలి, హార్ట్ పెట్టి వినాలన్నమాట. హార్ట్ పెట్టి వినడం అంటే ఏమిటినంటే భగవంతుడు నా యొక్క హృదయంలో ఉన్నాడే, ఆ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండేటువంటి భగవంతుడు నా యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇస్తున్నాడే, నేను దీన్ని చేజిక్కించుకోవాలే, అనవసరంగా దీన్ని నిష్ఫలం చేయకూడదే అనేటువంటి భావంతో వినడమే హృదయం పెట్టి వినడం అనమాట. ఎప్పుడైతే అలా వింటామో మనకి చాలా జరుగుతాయన్నమాట. ఏం జరుగుతుందంటే రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, మన యొక్క హృదయంలో ఉండేటువంటి చెడ్డ గుణాలన్నీ పైకి తేలుతాయి. మనలో ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉన్నాయి అంటే అశుద్ధమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి తేలుతాయన్నమాట. తేలేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం వాటిని చూసి భయపడిపోవచ్చు, లేదా ఇంకో పని కూడా చేయొచ్చు, మనకంటే ఉన్నతంగా ఉండేటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంతకు ముందు చూడలేనటువంటి ఇంప్యూరిటీస్ అన్ని నేను చూస్తున్నాను, వాటితో నేను ఎలా డీల్ చేయాలో చెప్పండి అని గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం గైడెన్స్ తీసుకుంటాం అప్పుడేమవుతుంది, ఆ పైకి వచ్చినటువంటి అశుద్ధ భావం ఏమవుతుంది, తొలగిపోతుంది హార్ట్ నుంచి అనమాట. ఈ రకంగా హార్ట్ లో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని కూడా పోయేమవుతుంది, హార్ట్ శుద్ధమైపోతుందన్నమాట. ఆ శుద్ధమైనటువంటి హృదయంలో ఏముంటుంది, కృష్ణునికి సేవ చేయాలి, కృష్ణుని భక్తి చేయాలి అనేటువంటి శుద్ధమైనటువంటి కోరికలు ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఈ కోరికలన్నీ ఇప్పుడు కవర్ అయిపోయినాయి. దేంతో? ఇంప్యూరిటీస్ తో కవర్ అయిపోయినాయి అన్నమాట. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినా నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అణులేనచ. ఆవృతం అనంటే కవర్ అయిపోయిందన్నమాట, కప్పబడిపోయిందంట. అంటే మన హృదయంలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఆల్రెడీ ఉన్నది. కానీ అదేమైపోయింది? కప్పబడిపోయింది. దేంతో? అజ్ఞానంతో. ఆ అజ్ఞానం యొక్క ఇంకొక పేరేమిటి? కామరూపేణ. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానిన నిత్యవైరిణ. ఆ కామం ఏమిటంట? మన నిత్యవైరి. నిత్యవైరి అని అంటే మన యొక్క బద్ధ శత్రువు. మనల్ని ఎప్పుడు కూడాను ఈ యొక్క పతనానికి దారితీసేటువంటిది ఈ కామము. ఆ కామం మనం తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి? పరమాత్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పరమాత్మ యొక్క రూపం రెండు రకాలుగా ఉంటుందంట. ఒకటి మన యొక్క హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క విస్తారం ఇంకొకటి ఏమిటి అనంట? గురువు. పరమాత్మే మనకి ఎవరి రూపంలో కనబడతాడంట? గురువు రూపంలో కనబడతాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడానికి కష్టం అవుతుందని భగవంతుడు ఏ రూపంలో వస్తాడు మనకి? గురువు రూపంలో. భగవంతుడు గురువుని మనకి ప్రసాదిస్తాడు. ప్రసాదించేటప్పుడు మనకి ఏ ఫెసిలిటీ ఉంటుంది అనంటే పరమాత్మ మనకు కొన్ని ఇన్స్పిరేషన్స్ ఇస్తాడు, కొంత స్ఫూర్తినిస్తాడు. ఆ స్ఫూర్తిని మనం పట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళి నాకు హృదయం నుంచి నాకు ఈ స్ఫూర్తి వస్తుంది, ఇది కరెక్టా కాదా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు గురువు మనకేం చెప్తాడు? ప్రామాణికమైనటువంటి గురువు ఏం చెప్తాడు? ఇది నీ హృదయంలో నుంచి రావట్లేదయ్యా, నీ మైండ్ నుంచి వస్తుంది, దీన్ని పక్కన పడేయనంటే పక్కన పడేయాలి. నీ హృదయం నుంచి వచ్చేటువంటిది కరెక్టేనయ్యా, చెయ్యు అనంటే చెయ్యాలి. లేకపోతే మనకు ఆ గురువు లేడనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇక్కడి నుంచి వస్తుందో ఇక్కడి నుంచి వస్తుందో మనకి తేడా తెలియదన్నమాట. ఏది మైండ్ నుంచి వస్తుంది, ఏది హార్ట్ నుంచి వస్తుందో మనకి తేడా తెలియదన్నమాట. మైండ్ నుంచి ఏదైతే వస్తుందో అది మనల్ని పతనానికి దారితీస్తుంది, హార్ట్ నుంచి ఏదైతే వస్తుందో అభ్యున్నతికి దారితీస్తుంది అనమాట. ఆ రెండింటినీ తెలుసుకోవడం కష్టం, మనం చాలా కష్టం. ఎందుకంటే మనం అంత ప్యూర్ కాదు, అంత శుద్ధులం కాదు మనం. కాబట్టి మనం ఇంకొకరి సహాయం తీసుకోవాలి. ఎవరైతే శుద్ధులో వారి యొక్క సహాయం తీసుకోవాలి, శుద్ధ భక్తుల సహాయం తీసుకోవాలి, వారే గురువు గారు అన్నమాట. ఆ గురువు గారు ఎవరు? ఈ యొక్క పరమాత్మ యొక్క ఇంకొక రూపం. పరమాత్మకి రెండు పేర్లున్నాయి, ఒకటి చైత్య గురు, ఇంకొకటి స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురు. చైత్య గురు అని అంటే లోన్ నుంచి చైత్య అని అంటే లోన్ ఉన్నాడు ఆయన, హృదయంలో ఉండేటువంటి గురువు ఆయన. బయట ఉండేటువంటి గురువు ఆధ్యాత్మిక గురు అన్నమాట. సో ఈ రకంగా పరమాత్మ మనల్ని ఎప్పుడు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి చూస్తూ ఉన్నాడు. ఆయన మాట మనం వినడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆయన మాట మనకి ఎప్పుడు వినబడుతుంది? కేవలం ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో అప్పుడే మనకు ఆయన మాట వినబడుతుంది. భక్తుల సాంగత్యంలో లేకపోతే ఏది పరమాత్మ మాటో ఏది మైండ్ మాటో మనకి తెలియదు. దానివల్ల సమ్మోహానికి గురవుతాం. సమ్మోహం అంటే ఏమిటి? ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి భావన అన్నమాట. అర్జునుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది కదా. ఎప్పుడైతే ఆయన యుద్ధభూమిలోకి వెళ్లి చూశాడో, ఎదురుగా భీష్ముడు ద్రోణాచార్యుడు అందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా చూసి ఆయనకి విభ్రం వచ్చేసింది. వచ్చి కృష్ణుని అడిగాడు, వీళ్ళందరినీ కూడా నేను చంపాలనుకోవట్లేదు, ఈ రక్తపు కూడా నేను తీసుకోవాలనుకోవట్లేదు, ఇంకా వేరే మార్గం ఉంటే చెప్పు, ఒకవేళ మార్గం లేకపోతే నేను భిక్షాటంతోనైనా నా జీవితాన్ని గడిపేస్తాను, కానీ నా యొక్క చుట్టాలని బంధువుల్ని చంపాలనుకోవట్లేదు, కానీ నాది క్షత్రియ ధర్మం, కానీ నేను యుద్ధం చేయాలి. ఒకవైపు యుద్ధం చేయాలి నాది క్షత్రియ ధర్మం అనిపిస్తుంది, ఇంకోవైపు ఏమనిపిస్తుంది? యుద్ధం చేయకూడదు అనిపిస్తుంది. ఈ రకంగా ఆయన సందిగ్ధానికి లోనయ్యాడు. కానీ ఆయన చేసింది ఏమిటి? భగవంతుడి మీద ఆధారపడ్డాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయశ్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్నేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ, నాకు ఏది శ్రేయస్కరమో ఏది శ్రేయస్కరం కాదో నాకు తెలియట్లేదయ్యా, నీకు నేను శిష్యుడిగా శరణాగతి పొందుతున్నాను, దయచేసి నాకు ఏది శ్రేయస్కరమో ఏది కాదో నాకు చెప్పు అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. దానికి ప్రభుపాదులు వారు దానికి భాష్యం రాస్తూ ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో ఎన్నో అలాంటి పరిస్థితులు వస్తాయి ప్రతి ఒక్కరికి, కానీ ప్రతి ఒక్కరూ కూడాను ఏం చేయట్లేదు. అర్జునుడు చేసినట్టుగా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి వారు పొందట్లేదు. దానివల్ల వాళ్ళ జీవితం అంతా కూడాను అయోమయంగా ఉంది. మనందరం కూడా అయోమయంగా ఉండడానికి కారణం ఏమిటి? అలాంటి ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి పొందకపోవడం వల్ల. ఎంతవరకు మనం పొందామో అంతవరకు అయోమయం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. లక్ష సంవత్సరాలు కాదు, లక్ష జన్మలు ఎత్తినా కూడాను మనకు అయోమయం కంటిన్యూ అవుతుంది. ఎందుకు? ఈ వరల్డ్ డిజైన్ చేసింది ఎవరు? భగవంతుడు. ఎలా డిజైన్ చేశాడంటే, ఆయన ప్రతి నిమిషానికి సందిగ్ధం వస్తుందంట. ఆ సందిగ్ధం క్లారిఫై చేసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకి ఎవరు ఇస్తారు? పరమాత్మ. ఎవరి రూపంలో ఇస్తాడు? గురువు రూపంలో ఇస్తాడు. ఆ గురువుకి మనం శరణాగతి పొందితేనే మనకది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. గురువు దగ్గర కూడా ఎలా వెళ్ళాలి? మన ఇష్టం వచ్చినట్టు. ఈ రోజుల్లో మనం కాలేజీకి స్కూల్కి వెళ్ళినట్లు వెళ్తే గురువు దగ్గర నుంచి జ్ఞానం మనం పొందలేము. మనం ఈ రోజుల్లో కాలేజీ స్కూల్కి ఎలా వెళ్తాం? ఫీజు కట్టేస్తాం, తర్వాత డ్రెస్ వేసేసుకుంటాం, యూనిఫామ్ వేసేసుకుంటాం, పుస్తకం పట్టుకొని వెళ్లి ముందు బెంచ్లోనో వెనక బెంచ్లోనో కూర్చుంటాం. ఆ లెక్చరర్ చెప్తూ ఉంటే ఇలా అబ్జర్వ్ చేస్తుంటాం, చెప్పని చెప్పని అని. అతని మీద ఏ రకమైనటువంటి రెస్పెక్ట్ గాని, ఏ రకమైనటువంటి కృతజ్ఞతా భావం గాని మనకు ఉండదు. ఎందుకు? మనం ఏమనుకుంటాం? నేను ఫీజు కట్టాను కాబట్టి వీడు చెప్పి తీరాల్సిందే అనుకుంటాం. మనం ఫీజు కడితే మనకి చదువు వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ వైదిక సంస్కృతిలో ఫీజు అనేటువంటిది ఉండదు. ఎవరైతే ఫీజు కట్టించుకొని చదువు చెప్తారో వాడు చెప్పేవాడికి చదువు లేదు, చెప్పించుకునేవాడికి చదువు రాదు. అందుకే ఇంతకు ముందు గురువు దగ్గరికి ఎలా వెళ్లేటువంటి వారు? 5 సంవత్సరాలు అప్పుడే పిల్లల్ని పంపించేసేవారు గురువు దగ్గరికి. ఆ గురువు దగ్గరికి వెళ్ళినటువంటి పిల్లవాడు గురువు శుశ్రూష చేసి గురువు దగ్గర నుంచి ఏం పొందేటువంటి వాడు? దివ్య జ్ఞానాన్ని పొందేటువంటి వాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. చాలా వినమ్రంగా గురువు దగ్గరికి వెళ్లి గురువుకి సర్వీస్ చేసి సేవ చేసి గురువుకి తన ఆధ్యాత్మిక పురోగతికి కావలసినటువంటి ప్రశ్నలు వేసి ఆ రకంగా ఆయన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. సో మనందరం కూడా చేయాల్సిన పని అదే. ఎగ్జాక్ట్ గా మనం చేయాల్సింది ఏంటి? 5 ఏళ్లప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు మనం చేయాలి. ఎందుకనంటే అప్పుడు మన అవకాశం చేజారిపోయింది. 5 ఏళ్లప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మన తల్లిదండ్రులు మన అలాంటి దానికి పంపించలేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాలి. లేట్ అయిపోయిందని భావించకుండా, లేట్ అయిపోయిందని బాధపడకుండా ఈ రోజైనా చేయాలి. నేను ఈ రోజు నుంచి నేను చూసుకోవాలి, జ్ఞానం పొందాలి, ఈ యొక్క విభ్రమం నుంచి బయటపడాలి. అన్ని కూడా శాంతి. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు 62వ శ్లోకంలో ఏమంటున్నాడు? ఇక్కడ నీవు పరమ శాంతిని దివ్య శాశ్వతమైన స్థానమును పొందగలవు. నీకు పరమమైనటువంటి శాంతి, దివ్యమైనటువంటి స్థానం కావాలి అంటే ఇది నువ్వు చేసి తీరాల్సిందే. ఏంటది? పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్లాల్సిందే. వెళ్లి ఆయన కాళ్ళ మీద పడాల్సిందే. ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నేను పరమ మూర్ఖుణ్ణి, నాకు ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించండి అని ఆయనకి సేవ చేయాల్సిందే. అది తప్పితే వేరే ఏ రకంగా మనకి దివ్య జ్ఞానం రాదు. దివ్య జ్ఞానం లేనిదే పరమశాంతి, పరమైనటువంటి స్థానం మనకి రాదు. ఈ యొక్క కాలచక్రంలో మనం కొట్టుమిట్టాడుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారనంటే, గురువు కావాలని చెప్పేసి ఏ పనికి మాలిన వాడి దగ్గరకు వెళ్లి అయ్యా నాకు దీక్ష ఇచ్చేసేయనంటారు. కానీ శాస్త్రం ఏముంటుంది? నువ్వు ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోయి దీక్ష ఇచ్చేయమని అనకూడదు. ముందు అసలుకి గురువు అంటే ఎవరు, ఆయన ప్రామాణికుడా కాదా, ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా నువ్వు అర్థం చేసుకున్న తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్లి ఆ గురువుని కాస్త టెస్ట్ చేయాలి. అంటే గురువుగా స్వీకరించే ముందు టెస్ట్ చేయాలి. ఈయన శాస్త్ర ప్రమాణాలని పాల్గొంటున్నాడా లేదా, శాస్త్ర ప్రమాణాలని ఈయన పాటిస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్న తర్వాత, ఒకసారి మనకి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు. అలాగే గురువు కూడా ఏం చేస్తాడంట, టెస్ట్ చేస్తాడు. ఎవరిని? శిష్యుని టెస్ట్ చేస్తాడు. వీడు నా దగ్గరికి భౌతికమైనటువంటి విషయాల కోసం వస్తున్నాడా, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి వస్తున్నాడా అని గురువు టెస్ట్ చేస్తాడు. ధ్రువ మహారాజు అరణ్యంలో వెళ్తూ ఉన్నాడు కృష్ణుడికి చూడడం కోసం. ఎందుకంటే ఆయనకి తల్లి చెప్పిందంట, కృష్ణుడు అడవుల్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు, నీకు కావలసిన రాజ్యం కృష్ణుడే ఇస్తాడని. ఆయన అడవుల్లో తిరుగుతూ ఉంటే ఆయనకి తక్కన ఎవరు కనబడ్డారు? నారదుముని కనబడ్డాడు. నారదుముని కనబడితే నారదుముని ఏం చేస్తాడు? ఈ యొక్క ధ్రువ మహారాజుని టెస్ట్ చేయాలనుకున్నాడు. వీడికి నిజంగా అంత దృఢత్వం ఉందా, భగవంతుని పొందాలనేటువంటి నిజంగా కాంక్ష ఉందా లేదా అని టెస్ట్ చేయాలనుకున్నాడు. టెస్ట్ చేయాలని ఏమన్నాడు ఆ పిల్లవాడితో? ఏమన్నాడు, ఏమయ్యా నువ్వు రాజు కుటుంబంలో పుట్టినటువంటి వాడివి, పరుపుల మీద పెరిగినటువంటి వాడివి, అన్ని రకాలైనటువంటి తినుబండారాలు తినేటువంటి వాడివి, చూడు నీ పరిస్థితి ఎలా అయిపోయింది, బక్క చిక్కిపోయావు, నీ శృతిమెత్తనైనటువంటి పాదాలు ముళ్ళుగుచ్చుకుంటున్నాయి, నీకు ఈ అడవిలో నీకు దిక్కు లేదు, దోవ లేదు, ఎందుకు వచ్చిందయ్యా నీకు, విధవ అపమానం అంటున్నావు, నీకేం అపమానం, 5 ఏళ్ల పిల్లవాడివి, నీకు ఏ రకమైనటువంటి అపమానం, వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు జస్ట్ టెస్ట్ చేయడానికి. అప్పుడు ధ్రువ మహారాజు ఏమన్నాడు, ముందు నమస్కారం పెట్టాడు, మీ మాటలు నాకు ఏమీ రుచించట్లేదు, నేను కృష్ణుణ్ణి పొందాల్సిందే, కృష్ణుని దగ్గర నుంచి నేను రాజ్యం పొందాల్సిందే, దానికి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఏదైనా చెప్పు, లేదంటే అడ్డు తప్పుకో అన్నాడు. వెంటనే నారదమునికి అర్థమైందనమాట, ఈ పిల్లవాడు మామూలు వాడు కాదు, వీడికి గోల్ చాలా క్లియర్ గా ఉంది, వీడు డెఫినెట్ గా వీడు కృష్ణుణ్ణి పొందాలనుకుంటున్నాడు అని అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు ఆయన ఏమిచ్చాడు, ఆయనకు ఒక మంత్రాన్ని ఇచ్చాడు. సరే నువ్వు అలా అడుగుతున్నావు కదా, నాకు అర్థమైందిలే, ఈ మంత్రం తీసుకో అని ఆయన ఓం నమో భగవతే వాసుదేవ అనేటువంటి మంత్రాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ మంత్రాన్ని చాలా దీక్షగా పట్టుదలగా 6 నెలల పాటు ఆయన మంత్రాన్ని ఆయన పఠించాడు, భక్తిని చేశాడు. అప్పుడు కృష్ణుని యొక్క విష్ణువు యొక్క రూపాన్ని ఆయన చూడగలిగాడు. పాయింట్ ఏమిటి అంటే, మనం గురువుని సమీపించాలంటే మనకు కొన్ని అర్హతలు మనకు కావాలి. ఏ అర్హతలైతే ధ్రువ మహారాజుకున్నాయో ఆ అర్హతలు మనం కూడా కలిగి ఉండాలి. ఏమిటి అర్హత? చాలా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఫలానా గతికి వెళ్ళాలి, ఫలానా గోల్ నేను తీసుకోవాలి, నేను కృష్ణుని పొందాలి, కృష్ణ భక్తిని నేను ఎప్పుడు కూడా చేయాలి, వైకుంఠాన్ని చేరాలి అనేటువంటి గోల్ అనేటువంటిది ఉండాలి. ఆ గోల్తో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దానికి ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి టెస్ట్ని మనం తీసుకోవాలి. కొన్నిసార్లు గురువు ఒక రకమైనటువంటి టెస్టులు కూడా ఇస్తాడు. ఒకసారి గౌతమ్ ముని, ఒక పిల్లవాడు వచ్చాడు గౌతమ్ ముని దగ్గరికి. ఆ పిల్లవాడి పేరు సత్యకామ జాబాల్. ఆయన పేరు సత్యకామ, ఆయన తల్లి పేరు జాబాల్. జాబాల పుత్రుడు కాబట్టి ఆయన పేరు సత్యకామ జాబాల్. సత్యకాముడు ఈయన దగ్గరకు వచ్చి, గౌతమ్ ముని దగ్గరకు వచ్చి, అయ్యా నేను మీ శిష్యుడిగా చేరాలనుకుంటున్నాను, నన్ను మీ ఆశ్రమంలో చేర్చుకోండి అన్నాడు. గౌతమ్ ముని ఏమన్నాడు, చేర్చుకోవడానికి ప్రాబ్లం ఏమి లేదు, కానీ నీ తండ్రి తల్లి పేర్లు అవి కావాలి, మీరు ఎందులో పుట్టావు, ఎక్కడ పుట్టావు, అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం వెళ్తాం స్కూల్లోకి వెళ్తే ఫామ్ వాళ్ళు ఫిల్ చేస్తారు, తండ్రి పేరు తల్లి పేరు. ఈ రోజుల్లో తండ్రి పేరు తీసేశారు, ఓన్లీ తల్లి పేరే పెట్టారు. ఎందుకంటే చాలా మటుకు కేసెస్కి తండ్రులు మారిపోతూ ఉంటారు కాబట్టి, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి, వాళ్ళు తండ్రి పేరు తీసేసి కేవలం ఇప్పుడు ఏం పెట్టారు, తల్లి పేరే పెట్టారు. అంటే వాళ్ళకి తండ్రి పేరు లేకపోయినా పర్వాలేదన్నమాట. కానీ వైదిక సంస్కృతిలో తల్లి పేరు కంటే ముఖ్యం ఎవరి పేరు కావాలి, తండ్రి పేరు కావాలి. కాబట్టి జాబాల దగ్గరికి ఈ గౌతమ ఋషి ఏం చేస్తాడు, ఆ సత్యకాముడిని పంపించాడు, నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళి నీ తండ్రి ఎవరో తెలుసుకో అన్నాడు. ఈ సత్యకాముడు ఏం చేస్తాడు, తల్లి దగ్గరకు వచ్చాడు, జాబాల దగ్గరకు వచ్చాడు. జాబాల దగ్గరకు వచ్చి అడిగాడమ్మా, నేను ఇలా గౌతమ్ ముని దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను, మరి ఆయనేమో నా తండ్రి ఎవరో అడిగాడు, మరి నువ్వేం చెప్తావు అని అంటే, నాయన నువ్వు చాలా అర్భకుడురా, చాలా దురదృష్టవంతుడివి, నేను దాసి పని చేశాను కాబట్టి నాకు ఎంతో మంది పురుషులతో సంబంధం ఉంది, ఎవరి వల్ల నువ్వు నాకు కలిగావో నాకు తెలియదు, కాబట్టి నేను చాలా చింతిస్తున్నాను ఈ మాట చెప్పడానికి అని ఆమె ఉంది జాబాల్. అప్పుడు సత్యకాముడు ఏం చేస్తాడు, వెంటనే గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. అయ్యా నేను మీ ఆశ్రమంలో చేరదగినటువంటి వాడిని కాదయ్యా, నా పుట్టుకేమిటో నాకు తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు అని చెప్పి ఆయనకి ప్రణామాలు అర్పించాడంట. అప్పుడు గౌతమ ఋషి ఏం చేస్తాడు, ఆయన లేపి, నువ్వు రా సరైనటువంటి అర్హుడివి, నా ఆశ్రమంలో చేరడానికి అర్హత ఉన్నది నీకే, ఎందుకంటే నువ్వు నిజమైనటువంటి బ్రాహ్మణుడివి, నువ్వు నాకేదో మాయమాటలు చెప్పేసి నా తండ్రిది నా తల్లిది అని చెప్పలేదు, నువ్వేం చెప్పావు, నా తండ్రి ఎవరో నాకు తెలియదు అనేటువంటి సత్యాన్ని నువ్వు నాకు చెప్పావు, కాబట్టి నీకు ఈ దివ్య జ్ఞానం పొందే అవకాశం నీకుంది. అంటే మనందరం కూడాను దివ్య జ్ఞానం పొందాలంటే మనకి ఆ రకమైనటువంటి ఆనెస్టీ ఉండాలి, ఆ రకమైనటువంటి పట్టుదల ఉండాలి. ఇవేమీ లేకుండా కళ్ళు మూసేసుకొని దేవుడా 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 అంటే ఎక్కడి నుంచో ఏదో పడిపోదు మన మీద. ఈ రోజుల్లో అందరికీ ఏమిటంటే షార్ట్ కట్లు చాలా ఇష్టం. షార్ట్ కట్లు అంటే హుండీలో 10 రూపాయలు వేస్తే 100,000 రూపాయలు వచ్చేయాలి, సో వాళ్ళేమనుకుంటారు, భగవంతుడికి చేరిపోవడం కూడా అలాగే అనుకుంటారు. కళ్ళు మూసుకొని ఏదో చేసేసుకుంటే సడన్ గా ఒక పుష్పక విమానం వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతుందేమో అనుకుంటారు. కానీ అలా జరగదు. ఎలా జరుగుతుంది? చాలా కేర్ఫుల్ గా పట్టుదలతో గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పాటిస్తూ ముందుకు వెళ్తేనే అప్పుడు మనం భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ షార్ట్ కట్ మెథడ్లు ఏవి పనిచేయవు. ఎందుకు మనకి ఆలోచనలు వచ్చే షార్ట్ కట్ మెథడ్లు? మిగిలినవన్నీ దొరుకుతున్నాయి షార్ట్ కట్ గా. ఇప్పుడు నీకు ఎక్కడైనా స్కూల్లో సీట్ కావాలంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవచ్చు, లేదా డబ్బు ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ కట్లుగా దొరుకుతున్నాయి కదా, మరి దేవుడి కృప కూడా ఎందుకు దొరకదు అని మనకి నమ్మకం అనమాట. కానీ దురదృష్టవశాత్తు దేవుడి కృప షార్ట్ కట్లో మనకి రాదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది ఎవరి ద్వారా వస్తుంది? కేవలం ఒక భక్తుని యొక్క కృప ద్వారానే మనం భగవంతుని కృపని మనం పొందగలం. కాబట్టి మనం భక్తుల దగ్గరికి వెళ్లి మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట. అయ్యా, నేను అజ్ఞానంలో కూరుకుపోయినాను. అందుకే మనం అప్పుడు ఏమైనా ప్రేయర్ చేస్తాం, ఏదైనా చెప్పే ముందు మాట్లాడే ముందు ఒక ప్రేయర్ చేస్తాం. ఏంటి? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాఖయ చక్షురున్ మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నేను అజ్ఞానపుడు అంధకారంలో మగ్గిపోయి ఉండేటువంటి వాణ్ణి, నా గురువు ఎంతో కృపతో నా యొక్క ఈ యొక్క దివ్య చక్షువుల్ని ఓపెన్ చేశారు, తెరిచి చూపించారు. ఈ ప్రపంచాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి మార్గాన్ని ఆయన నాకు చూపించాడు. వారికి నేను తస్మై శ్రీ గురవే నమః, వారికి నేను నమస్కారాలు అర్పించుకుంటున్నాను. సో ఈ భావనతో మనం ఎప్పుడైతే వెళ్తామో గురువు దగ్గరికి, అప్పుడేమవుతుంది, మన యొక్క హృదయంలో మార్పు అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి చాలా సులభం అవుతుంది అన్నమాట. ఇక్కడ కృష్ణుడు అదే విషయాన్ని చెప్తున్నాడు, అర్జునుడిని ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. చూడయా, భగవంతుడు నీ యొక్క హృదయంలో ఉన్నాడు పరమాత్మ రూపంలో, ఆయనకి శరణాగతి పొందు. తర్వాత రెండు శ్లోకంలో మళ్ళీ ఏమంటున్నాడు? నాకు శరణాగతి పొందు అన్నాడు. ఎందుకు? నేను ఆయన ఒకటే కాబట్టి. ఇందాక మనం అనుకున్నాం పరమాత్మకి రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి పరమాత్మ అంతర్గతంగా ఉంటాడు, ఆయన యొక్క ఇంకొక రూపం గురువు. సో ఇక్కడ ఈయన గురువు ఎవరై ఉన్నారు? సాక్షాత్తు కృష్ణుడే గురువుగా ఉన్నాడనమాట అర్జునుడికి. మనందరికీ కూడా అవకాశం రాకపోవచ్చు, మనందరికీ కృష్ణుడే సాక్షాత్తు గురువుగా లభ్యం కావాలంటే కాకపోవచ్చు. కానీ ఆ కృష్ణుడితో సంబంధం ఉండేటువంటి ఒక వైష్ణవుని మనం గురువుగా స్వీకరించవచ్చు. ఎవరైతే కృష్ణుణ్ణి అత్యంత శ్రద్ధతో నిత్యము కొలుస్తూ ఉన్నాడో, తన 24 గంటల టైంని కూడా కృష్ణ భక్తిలో గడుపుతూ ఉన్నాడో, అలాంటి ఒక భక్తుణ్ణి మనం గురువుగా ఎంచుకోవచ్చు. అప్పుడు కృష్ణుడు గురువు అయితే మనకెంత లాభమో, అలాంటి భక్తుడు కూడా మన గురువు అయితే అంతే లాభం. ఎందుకంటే మధ్యలో ఏమి మిస్ ఉండదన్నమాట. ఈ పరంపరలో జ్ఞానం అనేటువంటిది ఆవృతం కాదనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపః. ఈ రకంగా మనకి నిజంగా సీరియస్నెస్ ఉన్నట్లయితే, అంటే ఎందుకే ఇందాక చెప్పాను నేను, ఎవరైతే హార్ట్ తో వింటున్నారో వాళ్ళకి తేడా ఉంటుంది, వాళ్ళ మనసు వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలి అనేటువంటిది. ఎవరైతే కేవలం కునుకుతూ వింటున్నారో వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే మైండ్తో వింటారో, మైండ్ ఎలాంటిది అని అంటే కొంతసేపు వినాలనిపిస్తుంది, మరి కొంతసేపు ఇప్పుడు ఎప్పుడై ఆగిపోద్దా అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ ఏం చేస్తుందంట, సంకల్ప వికల్ప చేస్తుంది. సంకల్ప వికల్ప అని అంటే అర్థం ఏంటి, కొన్నిసార్లు కావాలనుకుంటుంది, ఇంకొన్నిసార్లు వద్దనుకుంటుంది అనమాట. కాబట్టి మనం మైండ్తో కాకుండా దేంతో వినాలి, హార్ట్తో వినాలన్నమాట. అయ్యో భగవంతుడు ఇంత నా కోసం, నా తల్లిదండ్రులు కూడా నాతో పాటు ఉండరే నిత్యంగా, ఆయన నేను ఏ పంది రూపంలోకి వెళ్తే పందితో పాటు నాతో పాటు వస్తున్నాడు, ఆయన నా హృదయంతో పాటు ఆయన వస్తున్నాడే. ఎవరు అలా వస్తారు? ఎవరైనా వస్తున్నారా మనతో పాటు? మనతో పాటు ఎవరూ రారు. మనం ఉన్నంతకాలం కొంతమంది వస్తారు, మన దగ్గర డబ్బు ఉన్నంతకాలం బంధువులు వస్తారు. డబ్బు పోయిన తర్వాత మనం కష్టాల్లో ఉంటే మనకు బాగా ఆప్తులైనటువంటి మన పిల్లలో లేకపోతే తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఈ కాలంలో వాళ్ళు రావట్లేదు, టాటా గుడ్ బై అని చెప్పి అమెరికాకు వెళ్ళిపోతున్నారు, కాబట్టి వాళ్ళు కూడా రారు. ఈ శరీరం ఎంత దాకా వస్తుంది? కాష్టం దాకా వస్తుంది. కాష్టంలో కాలిపోయిన తర్వాత, శరీరం పోయిన తర్వాత అక్కడ ఆత్మ పోతుంది, ఆత్మ వేరే శరీరానికి వెళ్తుంది. కానీ ఆ ఆత్మతో పాటు ఎవరు తోడొస్తారంట? భగవంతుడు తోడొస్తారంట, ఆ పరమాత్మ రూపంలో. అంటే మనం ఎక్కడికి వెళ్తే మనతో పాటు ఆయన మనతో పాటు వస్తున్నాడు. ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మనం మనతో పాటు వస్తాడు ఆయన. ఆ ప్రేమని గుర్తించడమే హార్ట్ తో వినడం అంటే. ఓ పరమాత్మ ఇంత గొప్పవాడే, నాకింత నా కోసం ఇంత సాక్రిఫైస్ ఆయన చేస్తున్నాడే, మరి ఆయనకి నేను ఎలా సేవ చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న మన యొక్క హృదయంలో ఉద్భవిస్తే మన హార్ట్ తో వింటున్నట్టు. అలాంటి ప్రశ్నలు రావట్లేదు అని అంటే మనం హార్ట్ తో కాకుండా వేరే అంగాలతో వింటున్నట్టు లెక్క అన్నమాట. మైండ్ తోని ఇంకా దేనితోని ఇంకా దేనితోని వింటున్నట్టు లెక్క. సో కాబట్టి మనం హార్ట్ తో వినడం నేర్చుకోవాలి. ప్రభుపాదులు వారు ఆయన 70 ఏళ్లప్పుడు ఈ పాశ్చాత్య దేశాలకు తిరిగారే, అది మనం ఒక్కసారి హార్ట్ లో పెట్టుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరగాలి. 70 ఏళ్లప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఒక స్టెప్ వేయలేమే, కానీ మాలాంటి అర్భకుల కోసం అల్పుల కోసం ఆయన ఎన్నో కష్టాలు పడి విమానంలో కూడా పోకుండా, విమానంలో పోవడానికి ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర టికెట్ ఎవరు ఇవ్వలేదు ఆయనకి. ఆయనకి ఇచ్చిన టికెట్ అలా ఏంటి, ఒక వార్డులో ఇచ్చారు, అది కూడా సరుకులు రవాణా చేసే వార్డులో ఇచ్చారు. దాంట్లో ఆయన వెళ్లి 2 సార్లు గుండెపోటు పడి సీ సిక్నెస్ వచ్చి వాంతులు విరోచనాలు అయ్యి ఇన్ని అయ్యి వాళ్ళందరితోని కూడా వేగి వాళ్ళందరికీ ఒక కల్చర్ తెలియదు, సాధువుని ఎలా రెస్పెక్ట్ చేయడమో తెలియదు, ఎలా గౌరవించడమో తెలియదు, ఇన్ని చేశారే అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం జరగాలి, మన యొక్క హార్ట్ లో ప్రకంపనలు జరగాలి, మన కళ్ళలో నీళ్లు తిరగాలి. కానీ మనకి అది జరగట్లేదు. ఎందుకు? మనం దేంతో వినట్లేదు, దేంతో చదవట్లేదు, హార్ట్ తో చేయట్లేదు. ఎంతసేపు ఇక్కడ చేసేది ఎలా అంటే ఒక రిచువల్ గా చేస్తాం. రిచువల్ అని అంటే మీకు అందరికీ తెలుసు, రిచువల్ అని అంటే ఊరికి నేను చేయడానికే చేస్తారు, ఎందుకు చేస్తున్నారో ఎందుకు చేయరో తెలియదు. ఒకసారి నన్ను ఒక కాన్ఫరెన్స్ కు పిలిచారు. జనరల్ గా ఒక కాన్ఫరెన్స్ అని అంటే సమావేశం. సమావేశంకి పిలిచే ముందు అందరూ కూడా ఆహ్వానితులందరూ కూడా కూర్చుని ఉన్నారు సమావేశంలో. కూర్చున్న తర్వాత వాళ్ళు మొట్టమొదటి చేసింది ఏమిటంటే, అక్కడ పెద్ద దీపం ఉందన్నమాట, ఒక పెద్ద ల్యాంప్ ఒకటి ఉంది. సో వీళ్ళందరూ కూడా ఆ సమావేశం మొదలెట్టే ముందు అందరూ కూడా తల కొవ్వొత్తి తీసుకుని ఆ ల్యాంప్ ని వెలిగించారనమాట, దీపాన్ని, ఆ కొవ్వొత్తిని, ఆ కొవ్వొత్తిని వెలిగించారనమాట. వెలిగించిన తర్వాత అందరూ కూడా ఆ సీన్ లో ఆ స్టేజ్ మీద కూర్చోవలసినటువంటి వాళ్ళు కూర్చొని ఒక్కొక్కరు అందరూ కూడా మాట్లాడుతున్నారు. నా వంతు వచ్చింది, నా వంతు వచ్చి నన్ను మాట్లాడమన్నారు. అయితే నేను వారి దగ్గర వారందరినీ కూడా ఒకే ప్రశ్న వేశాను. ఇప్పుడు మనం ఫంక్షన్ మొదలెట్టే ముందు దీపం వెలిగించారు కదా, మరి ఎవరికైనా తెలుసా ఎందుకు దీపం వెలిగించారా అని. అక్కడ 350 మంది కూర్చున్నారు, ఒక్కడు కూడా తెలియదు ఎందుకు దీపం వెలిగించారు. ఒక్కడికంటే ఒక్కడు కూడా తెలియదు, 350 మంది కూర్చున్నా ఒక్కరికి కూడా తెలియదు ఎందుకు దీపం వెలిగించారు. అంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా అలాంటివి అనమాట. దేవుడి గుడికి వస్తున్నాం ఎందుకు వస్తున్నామో తెలియదు, ల్యాంప్ వెలిగిస్తున్నాం ఎందుకు ల్యాంప్ వెలిగిస్తున్నామో తెలియదు, అగరబత్తి పెట్టేస్తున్నాం ఎందుకు అగరబత్తి పెడుతున్నావు, పక్కోడు పెడుతున్నాడు ఎందుకే నేను పెడుతున్నాను. దీన్ని ఏమంటారు అని అంటే కేవలం రిచువల్స్ చెయ్యాలని చేస్తున్నాం, కానీ దాని పరమార్థం ఏమిటి, ఎందుకు చేయాలి, దానివల్ల ఏమవుతుంది మనకేమీ తెలియదు. సో 350 మందిని అడిగితే ఒక్కడు కూడా చెప్పలే. కానీ శాస్త్రంలో చెప్పారు, ఏదైనా సమావేశం జరిగే ముందు ల్యాంప్ ఎందుకు వెలిగించాలి అని అంటే, ఆ ల్యాంప్ వెలిగించడం వల్ల ఏమవుతుంది అని అంటే, తమస్సోమా జ్యోతిర్గమయ, అంటే తమస్సు అంధకారం నుంచి జ్యోతిని ఎందుకు వెలిగిస్తాం, మన యొక్క హృదయంలో మార్పు రావాలి, లైట్ రావాలి, జ్ఞానం కలగాలి, దానికోసం లైట్ అనేటువంటిది వెలిగిస్తాం. అంటే అంధకారం నుంచి వెలుగులోకి రా. తమస్సోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, అసత్తు నుంచి సత్యానికి రా. నువ్వు ఇప్పుడు దేంట్లో మగ్గిపోతున్నావు, అసత్యంలో మగ్గిపోతున్నావు, సత్యానికి రా. సత్ అనంటే శాశ్వతమైనటువంటి దానికి రా. మృత్యోర్మ అమృతంగమయ, అంటే మనం మృత్యువుతో పోరాడుతున్నాం కానీ అమృతత్వం అనేటువంటిది ఉంది, మృత్యువు లేనటువంటిది ఉంది, మృత్యు లేనితనం అనేటువంటిది ఉంది. ఎప్పుడు ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మనం మృత్యు లేకుండా ఉండగలం, అది సాధ్యం. కానీ దానికి ఏం చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని చేయాలి, అందుకోసం మనం లైట్ ల్యాంప్ చేస్తున్నాం. కానీ అక్కడ మీటింగ్ ఏమిటి, దీనికి సంబంధించిన మీటింగ్ కాదు, అది ఎలా బిజినెస్ చేయాలి, వేరే వాళ్ళని ఎలా మోసం చేయాలి, అది దానికి లైట్ ఎందుకు వెలిగించడం. లైట్ వెలిగించినా ఎదిగించిపోయినా ఒకటే. యాక్చువల్గా మనం చేస్తుంది ఏమిటంటే వెలిగించిన లైట్ నాపేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు దీర్పం ఆపేయడానికే కదా ఇదా మోసం అంతా కూడా. అది యాక్చువల్ గా మనం చేస్తున్నాం. ఇంట్లో దీపాలు ఆర్పేస్తున్నాం మనం. ఈ రోజుల్లో ఎంతో మంది దీపాలు ఆగిపోతున్నాయి. ఎందుకనంటే మోడర్న్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది, ఎంతో మందికి ఎంతో మంది జీవితం జీవించలేకపోతున్నారు వాళ్ళు. రైతులకి వాళ్ళకి ఒక వేరే ఇంకా ఆస్కారమే లేదు, వాళ్ళు జీవించడానికి ఆస్కారమే లేదు వాళ్ళకి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి అన్ని కొనేస్తున్నాయి అన్నమాట, భూములన్నీ కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి ఈ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా దీంతో మనం ఏం సాధిస్తున్నాం, దీపాలు ఆర్పేస్తున్నాం అన్నమాట. కాబట్టి అసదోమ సద్గమయ కాదు, సతతోమ అసద్గమయ అని చెప్పాలి యాక్చువల్గా. ఈ నాలెడ్జ్ ఏం చేస్తుంది, మనల్ని అమృతత్వాన్ని నుంచి మృత్యువులోకి తీసుకొస్తుంది, ఆ సత్యం నుంచి అసత్యకు మనల్ని తీసుకొస్తుంది. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భగవద్గీత నాలెడ్జ్ అనేటువంటిది మనల్ని అసత్తు నుంచి సత్తుకు తీసుకొస్తుంది. కాబట్టి ఏదైనా చేస్తే ఎలా చేయకూడదు, రిచువల్ గా చేయకూడదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఊరికనే ఎందుకు చేస్తున్నాం అనేటువంటి తెలియకుండా చేయకూడదు. దీనికి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ తో మనం సరిగ్గా వినాలి. దీని ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతాం, కృష్ణుని అంటే ఎవరు అర్థం చేసుకోగలుగుతాం, మనకి కృష్ణుడికి ఏం సంబంధం ఉందో తెలుసుకోగలుగుతాం. ఆ రకంగా తెలుసుకున్న తర్వాత కృష్ణుడికి సేవ చేసి భగవద్ధామాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇది సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనం దాంట్లో ముందుకు వెళ్ళాలి, ఆ మార్గంలో వెళ్ళాలి. అది భక్తి అంటే. కానీ ఇదంతా జరగాలంటే ఇందాక అనుకున్నాం కదా, ఎవరి సహాయం కావాలి మనకి, ఒక ఆధ్యాత్మిక గురు సహాయం కావాలి. వారిని చాలా వినమ్రంగా సమీపించాలి, శుశ్రూష చేయాలి, ప్రశ్నలు అడగాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు మనకి జ్ఞానిన తత్వదర్శిన ఉపదేశాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన, వారు మనకి ఉపదేశించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని దర్శించారు కాబట్టి. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, మనకు టైం తక్కువ ఉంది. ఎవరికేమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ప్రశ్నలు ఎవరికి లేవా? ప్రశ్నలు మన క్లాస్కి సంబంధించిన ప్రశ్నలే. ఇంకెవరున్నారో ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు మొహమాట పడకండి, సంకోచించకండి. లేవా ఎవరికి? ఎస్, వారిని అడగనివ్వండి. పాపమారు చెప్పండి అయ్యా, ఆ మైక్ తీసుకొని చెప్పండి, వారి తర్వాత మీరు అడుగుతారు. కానీ
ఈ ఇస్కాన్లో చాలా మంది ఉన్నారు,
చాలా
చాలా మంది ఈ గురు పరంపర కొనసాగుతూ ఉంది.
అవును,
అదే కాకుండా ఇతరత్రా కూడా అనేక మంది ఋషులు, అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది ఇతరత్రా ఉన్నారు కదా.
అవును,
వాళ్లలో కూడా గురువులు ఉంటూ ఉంటున్నారు కదా.
అవును,
దానికి దీనికి ఏది తీసుకున్నా ఒకటే అవుతుందా లేదా వేరేగా అవుతుందా?
థ్యాంక్ యూ, చాలా మంచి ప్రశ్న వేశారు. వారు అడిగినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటిది మనందరికీ. ఎందుకనంటే వారు అడుగుతున్న ప్రశ్న అందరికీ వినబడే ఉంటుంది. మరొకసారి క్లారిఫికేషన్ కోసం అందరికీ చెప్తున్నాను. ఏమిటంటే కేవలం ఇస్కాన్లోనే కాదు కదా గురువులు ఉన్నారు, వేరే దగ్గర కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకి వీళ్ళకి ఒకటేనా, లేకపోతే అందులో వారికి వీళ్ళకి తేడా ఏమైనా ఉందా, లేకపోతే ఎవరిని ఫాలో అయినా ఒక మార్గంలో ఒకరినే ఒక దగ్గరికే వెళ్ళొచ్చా అని అడుగుతున్నా? అదేనండి, అంతే కదా నేను అర్థం చేసుకున్నాను సరిగ్గా? రైట్, థ్యాంక్ యూ. అయితే ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అనంటే మనకి ఏం కావాలి అని అంటే వారిని మనం సమీపించాలి. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ పట్టుకుంటే ఢిల్లీ వెళ్తాం, అవునా? సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా. అలాగే చెన్నై వెళ్ళాలి అంటే చార్మినార్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ పట్టుకుంటే చెన్నై వెళ్తాం. లేదు ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ఎక్స్ప్రెస్ పట్టుకుంటే అక్కడికి వెళ్తాం. అదే రకంగా అత్యంత ఉన్నతమైనటువంటి పరమధామమైనటువంటి గోలోక బృందావనాన్ని చేరుకోవాలి, లేదా కృష్ణుణ్ణి చేరుకోవాలి అని అంటే కృష్ణ భక్తి చేయాల్సిందే, లేదా వైకుంఠం చేరుకోవాలి అని అంటే కృష్ణ భక్తి చేయాల్సిందే. కానీ వైకుంఠం కంటే కింద ఉండేటువంటి బోళ్ళు ఉన్నాయి. ఏమిటవి? దేవి మహేష హరిధామసు తేషు తేషు తేతే ప్రభావ నిజయ. దేవి దేవిధామం అంట, అంటే ఈ భౌతిక ప్రపంచం దేవిధామం అంట. దీనికంటే ఇంకా కాస్త ఉన్నతమైనటువంటి ధామం ఏమిటంట? మహేష్ ధామం అంట. దేవి మహేష హరిధామ మహేష్ ధామ్ కంటే ఇంకా ఉన్నతమైనటువంటిది ఏమిటంట హరిధామ్ అంట. హరిధామ్ అనంటే వైకుంఠం, హరి ఉండేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచానికి బంధింపబడి ఉండాలనుకుంటున్నారో వారేం చేస్తారు, దుర్గాదేవిని పూజ చేస్తారు లేదా దుర్గాదేవిని పూజ చేయమనేటువంటి వాళ్ళని పూజ చేస్తారు. ఈ రోజుల్లో కొంతమంది స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పూజ చేయాలి అని అంటే వాళ్ళు సరిగ్గా చెప్పరు. ఏమంటారు, నీకు ఇష్టం వచ్చింది పూజ చేసుకో అంటారు, చెట్టును పూజ చేసుకోవచ్చా పర్వాలేదు. ఎందుకు చెప్తారు తెలుసా, రేపొద్దున నన్ను పూజ చేయనంటే వాడు సిద్ధంగా ఉండాలని అని చెప్తారనమాట. వాళ్ళు ఏది కావాలంటే అది పూజ చేసుకో అని అంటే రేపొద్దున వాడు ఏం చెప్తాడు, నన్ను పూజ చేయనంటే వాడు సిద్ధంగా ఉండాలని వాళ్ళు చెప్తారనమాట. అది ట్రిక్ అనమాట. వీళ్ళని ఏమంటారనంటే మాయావాదులు అంటారు. మాయావాదులు అని అంటే వాళ్ళు అన్ని ఒకటే అనుకుంటారు. ఇది చాలా చాలా శుష్కమైనటువంటి భావన, చాలా చాలా తప్పుడు భావన. ఎందుకనంటే మనం ఇందాకలు అనుకున్నాం, రైల్వే స్టేషన్ ఎక్కితే ఏ ట్రైన్ అయినా కూడా ఢిల్లీకి తీసుకెళ్ళదు, ఎలాగైతే ఢిల్లీ తీసుకెళ్దో అలాగే కృష్ణుని చేరాలి అని అంటే అత్యంత పరమమైనటువంటి ధామైనటువంటి గోలోక ధామాన్ని లేదా హరిధామాన్ని చేరాలి అని అంటే మనం ఏం చేయాలి, వైష్ణవుల్ని మనం స్వీకరించాలి గురువుగా. ఆ వైష్ణవులు చెప్పినటువంటి అడుగుజాడల్లో ఆ వైష్ణవాచార్యుల్ని ఫాలో అయినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం, వైకుంఠానికి వెళ్తాం. అలా కాకుండా బోల్డంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, పార్వతిని పూజ చేయనంటారు లేదా ఇంకోని పూజ చేయ ఇంకోని పూజ చేయనంటారు. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పారో ఆ అవకాశం కూడా ఇచ్చారు. భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడు, యాంతి దేవా వ్రతాదేవాన్ పితృని యాంతి పితృవ్రతాన్ భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపిమాం. నువ్వు దేవతల్ని పూజిస్తే దేవుల దగ్గరికి వెళ్తావు, పితృల్ని పూజిస్తే పితృల దగ్గరికి వెళ్తావు, మరి ఎవడైతే నన్ను భూతాలను పూజ చేస్తే భూతాల దగ్గరికి వెళ్తావు, ఎవరైతే నన్ను పూజ చేస్తాడో వాడు నా దగ్గరికి వస్తాడు. మరి కృష్ణుడు అంత వివరంగా అంత చక్కగా భగవద్గీతలో చెప్తూ ఉంటే మరి వేరే ఇంకొక ఆయన ఏమంటున్నాడు, ఎవరిని పూజ చేసినా పర్వాలేదు, మరి నువ్వు అన్నం పప్పు కూర ఎందుకు తినాలి, ఇంత మట్టి ఇచ్చేస్తే అది తినకూడదు, ఎందుకంటే సర్వం దేని నుంచి వస్తున్నాయి, మట్టి నుంచే వస్తుంది కదా సర్వం, ధాన్యం మట్టి నుంచే పడుతుంది, కూరగాయలు మట్టి నుంచే పండుతున్నాయి, కాబట్టి డైరెక్ట్ గా మట్టే తీసుకోవచ్చు కదా, కాబట్టి ఇది అజ్ఞానం. కాబట్టి అలాంటి గురువు దగ్గరికి వెళ్ళామనుకో మనం నాశనం అయిపోతాం. కాబట్టి కొంతమంది వైష్ణవాచార్యులు ఉన్నారు, కొంతమంది మాయవాదులు ఉన్నారు. మనం వైష్ణవాచార్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి మనం వైకుంఠానికి వెళ్తాం, మాయవాదుల దగ్గరికి వెళ్తే దుర్గతి పాలవుతాం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా బయటికి, ఈరోజు పొలిటీషియన్లు బోళ్ళంత గొప్పవాళ్ళు, ఎవరికి గొప్పవాళ్ళు వాళ్ళు, ఎవరైతే మూర్ఖులో వాళ్ళు గొప్పవాళ్ళు, సినిమా స్టార్లు గొప్పవాళ్ళు, ఎవరైతే బాగా దిగజారినాడో వాడికి సినిమా స్టార్ గొప్పవాడు. అలాంటి వాళ్ళు కొంతమంది స్వామీజీలు ఉన్నారు, అలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు వెనక పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే శరణాగతి పొందకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్టు తాము జీవితాన్ని గడపాలనుకుంటున్నారో శాస్త్రాలకు విరుద్ధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు వెనక పరిగెడుతూ ఉంటారన్నమాట. కానీ వైష్ణవ సిద్ధాంతం చాలా చాలా పవిత్రమైనటువంటిది. వైష్ణవ సిద్ధాంతానికి ఒక గమ్యం ఉంది, ఆ గమ్యం ఏమిటి, భగవంతుని చేరుకోవడం. నేను హార్ష్ గా మాట్లాడతాను అనుకోకండి, భావన అర్థం చేసుకోండి. భావన ఏమిటి అని అంటే ఏది చేసినా కూడా ఒకే మార్గంకి వెళ్తాం అనేటువంటిది చాలా తప్పుడు భావన. ఇది సామాన్యంగా ప్రతి ఒక్కరిలో ఉంది. ఏం తిన్నా పర్వాలేదు, ఏది చేసినా పర్వాలేదు, ఏది పూజ చేసినా పర్వాలేదు అనేటువంటి భావన తప్పుడు భావన. కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, యాంతి దేవా వ్రతాదేవాన్ పితృని యాంతి పితృవ్రతాన్ భూతాన్ని యాంతి భూతేజ్య యాంతియ జ్ఞాపినోపిమాం. నన్ను ఎవరైతే పూజిస్తారో నా దగ్గరికి వస్తారు, వారే వేరే వాళ్ళని పూజిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పునః ఆ ధామాలు ఏమైనా గొప్ప ధామాలా, ఇప్పుడే అనుకున్నాం మనం, దేవి హరిధామషు తేషు తేషు, దేవి మహేష హరిధామషు తేషు తేషు. దేవి ధాము అంటే భౌతిక ప్రపంచం, 14 లోకాలున్నాయి. ఏమిటా 14 లోకాలు, మనం వింటూ ఉంటాం, పాతాళం నుంచి బ్రహ్మలోకం వరకు ఈ 14 లోకాలని దేవీధామం అంటారు. ఈ దేవీధామానికి ఇంకా ఉన్నతమైనటువంటిది మహేష ధాము, ఆ మహేష ధామానికి ఇంకా ఉన్నతమైనటువంటిది హరిధాము, ఆ హరిధామానికంటే ఇంకా ఉన్నతమైనటువంటిది ఇంకోటి ఉందంటది గోలోక ధాము అని. ఆ గోలోక ధామంలో రాధాకృష్ణులు వారి భక్తులు ఉంటారు అక్కడ. కాబట్టి ఎవరైతే స్ట్రిక్ట్ గా ఈ చాంటింగ్ చేస్తారో, హరినామాన్ని జపం చేస్తారో, ఆ యొక్క పరంపరలో వచ్చేటువంటి గురువుని స్వీకరించి వారి ఆజ్ఞని శిరసాహిస్తారో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట, గోలోక ధామాన్ని చేరుకుంటారు. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ధామాన్ని చేరుకుంటారు వారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్లాలనుకునే దాన్ని బట్టి మనం ఎవరిని ఫాలో అవ్వాలని మనం ఎంచుకోవచ్చు. అంటే మనకింకా రియలైజేషన్ రాలేదు మైండ్లో లేదా హార్ట్లో, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది గోలోక ధామ అని మనకి అర్థం కాలేదు, నా పితృదేవతలే గొప్పని ఒక్కొక్కడు అనుకుంటా ఉంటాడు. కొంతమంది మనం వింటూ ఉంటాం తల్లిదండ్రుల కంటే ఇంకో గొప్పదయం ఎక్కడి నుంచి వస్తుందా అని అంటారు. అంటే జీవితాంతం మీకు చేస్తే చాలు, వాళ్ళు మాత్రం దేవుడికి పూజ చేయరు. తల్లిదండ్రులు దేవుడికి పూజ చేయకపోయినా వాళ్ళకి మాత్రం పూజ చేయాలి. మనం పూజ చేయొద్దని అనట్లేదు, కానీ గోల్ ఏమిటో తెలుసుకోవాలి. ఇలాంటి తల్లిదండ్రులు మనకి ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో మనకు వస్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఒకసారి మానవులుగా తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకోసారి మేక రూపంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకోసారి ఇంకో రూపంలో తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నిజమైన తండ్రి మాత్రం భగవంతుడు. కాబట్టి నిజమైన తండ్రిని మనం గుర్తించాలి. సో ఈ రకంగా ఎవరిని పూజ చేసినా ఒకటే అని చెప్పేటువంటి స్వామీజీల దగ్గరికి వెళ్తే చాలా డేంజరస్, వాళ్ళు మనల్ని రూయిన్ చేసేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండేటువంటి వైష్ణవాచార్యుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇస్కాన్లోనే కాక వేరేగా కూడా ఉన్నారు కొంతమంది. నేను ఇస్కాన్లోనే ఉన్నారని అనట్లేదు, వేరే వేరే వైష్ణవ సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. కానీ ఒకటి చెప్పగలను, ఇస్కాన్లో ఉండేటువంటి నియమ నిబంధనలతో చక్కనటువంటి ఇలాంటి ప్రవచనాలు మీరు ఎన్ని టెంపుల్లో చూస్తారు చెప్పండి. ఎన్నో టెంపుల్కి వెళ్తూ ఉంటాం, అక్కడేమో దేవుడికి ఆరతి జరుగుతుంది, పూజ చేస్తారు, ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా రేర్గా వివరంగా మనకి ఒలిచి చెప్పి భగవంతుడు అంటే ఎవరు, మనం ఎవరో, మనం ఆయన ఎలా కొలవాలి, ఎవరు చెప్తారు మనకి. కాబట్టి చాలా ప్రత్యేకం, ఇది చాలా ప్రత్యేకం. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడైతే బెస్ట్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి మనం. కానీ బెస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా బెస్ట్గా ఉండాలి, బెస్ట్గా ఉండడానికి కోరుకోవాలి మనం. మీ యొక్క సందేహం నివృత్తి అయిందో లేదో తెలియదు, కానీ
ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం కాకుండా వైఘాంస సాంప్రదాయం కూడా ఉంది.
అవును,
కంచి పరమాచార్య ఒకళ్ళు పెట్టారు, అది పెట్టారు కదండి.
ఏ సాంప్రదాయం అయినా కూడా ఏమి చెప్తుంది అనేటువంటిది మనకు కావాలి. నువ్వు నన్ను పలానా పలానా చేయమంటున్నావు కదా, ఆ చేయడం ద్వారా నేను ఎక్కడికి పోవాలి అని అడిగితే చాలు వాళ్ళకి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు బ్రహ్మంలో కలిసిపోవాలని అంటారు. బ్రహ్మం అంటే ఏమిటండి, నేనెవరినండి, బ్రహ్మంలో కలిసిపోవడం అంటే ఏమిటండి అని అడిగితే వాళ్ళకే సరిగ్గా అవగాహన లేదు. నిజం,
గీత అనేటువంటి భగవంతు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అంటున్నారు. సరే, అదే కాకుండా గీతలు కూడా కొన్ని ఉన్నాయి కదండి.
గీత ఒకటే, గీత భాష్యాలు వేరున్నాయి. గీత ఒకటే, భగవద్గీత భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. అది కూడా ఆయన చెప్పినప్పుడే చాలా జాగ్రత్తగా వ్యవహరించే చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఈ భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఏవం పరంపరా ప్రాప్తం. ఆ పరంపర మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నా నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మరి మనం ఏ ఆచార్య దగ్గరికి వెళ్ళినా ఆ ఆచార్యుడు మనకి కృష్ణుని మొక్కద్దు, కృష్ణుని పూజ చేయొద్దు అని అడిగాడు అనుకోండి.
ఎవరు చెప్పలేదు,
వాళ్ళు ఎవరో చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, కృష్ణుడు ఒక్కడే కాదు, వేరే వాళ్ళని కూడా నువ్వు పూజ చేయొచ్చు అంటున్నారంటే గీతను మార్చేసినారు వాళ్ళు. కృష్ణుడు ఏమంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం. ఏకం అంటే నా ఒక్కడనే అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, అహంకారంతో అనట్లేదు భగవంతుడు. నా మాట ఒక్క నిమిషం విన్న తర్వాత మీరు అందరు కాదు.
సర్వాంతరయామి కృష్ణ పరమాత్మ, అందరి ఆత్మలోనూ పిపీలు కాదు పర్యంతరం 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉంది.
కరెక్టే.
అందుకని మనం చెట్టుని పూజిస్తాం, ఇంకో దాన్ని పూజిస్తాం, ఇంకో దాన్ని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, రప్పని పూజిస్తాం.
కృష్ణుడు పూజించమనట్లేదు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, మీరు చెప్పింది అర్థమైంది. కృష్ణుడు ఏమంటున్నా అంటే పూజ చేయమనట్లేదు, పండిత సమదర్శన సమంగా చూడని నేను, కానీ పూజ మాత్రం నాకు చేయంటున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితుడు అనేటువంటి వాడు అన్నింటినీ కూడా సమభావంతో చూస్తాడు. ఎవరినెవరినంట, బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, కుక్కని, కుక్కను తినేటువంటి చండాలుణ్ణి, అందరినీ కూడా సమానంగా చూస్తాడు. కానీ ఆయన అంటున్నాడేమిటి, నువ్వు అందరినీ సమానంగా చూసినా పూజ మాత్రం చేయడం, స్మరించడం చేయడం అంత కూడా నన్నే స్మరింపు. కృష్ణ ఏమంటున్నాడు 18వ అధ్యాయంలో భగవద్గీత చర్మాంకంలో క్లియర్ గా చెప్తున్నాడు, సునుమే పరమం వచః, నా యొక్క పరమ వచనాన్ని విను. అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను అర్జున విను, ఏముంటది, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్రిచ. దీంట్లో మనం దాన్ని విరిచి దానికి ఇది పెట్టి అది పెట్టి ఇది ఎవరు చేస్తారంటే వీళ్ళందరూ చేస్తారు. డైరెక్ట్ గా క్లియర్ మీనింగ్ ఉంది, కరెక్ట్ గా ఉంది. మన్మన అంటే అర్థం నన్ను స్మరింపుము. అక్కడ నన్ను అంటే ఎవరు, ఎవరెవరికి చెప్తున్నారు? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి ఏమంటున్నాడు? నన్ను స్మరింపుము. భవ మద్భక్తో నా భక్తుడు కమ్ము, మద్యాది నన్ను పూజింపుము, మాం నమస్కురు నాకు నమస్కారం చెయ్యు. ఈ రకంగా చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు, కానీ నాకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్డు తగులుతున్నాయి. సర్వధర్మాన్ పరిత్యజ, ఏదైతే అడ్డు తగులుతుందో దాన్ని పక్కన పడేస్తే. మా ఇంట్లో వాళ్ళు నాకు ఈయన పూజేయమంటున్నారు, వాళ్ళని పూజేయమంటున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, రెండు సార్లు అంటున్నాడు ఆయన. నేనేం నా మాట చెప్పట్లేదే, ఎవరి మాట చెప్తున్నాను? కృష్ణుడు అనేటువంటి వాటిని 5000 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే పదాలు ఉపయోగించాడో అదే పదాలు మనం అంటున్నాం. ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గురు పరంపరలో వస్తున్నాయి. కాబట్టి ఇది ఆర్గ్యూ చేసేటువంటిది కాదు. ఆర్గ్యూ చేస్తే మనకు అర్థం కాదు. దానికి ప్రతి ఒక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. కానీ వాళ్ళు చేసేటువంటిది, వాళ్ళు చెప్పేటువంటిది వేరు వేరు. కృష్ణుని పూజ అంటే మరి వాళ్ళు ఎందుకు కృష్ణుని పూజ చేయట్లేదు? భౌతికమైనటువంటి ప్రపంచం మీద ఎందుకు ఆశ? భౌతికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఎందుకు? ఇవన్నీ ఎందుకున్నాయి? నిజంగా వాళ్ళకి ఏమిటో అర్థం కావట్లేదు. కానీ పెద్ద పెద్ద స్వామీజీలుగా చలామణి అవుతున్నారు వాళ్ళందరూ కూడా. నేను ఫలానా స్వామీజీ పేరు పెట్టట్లేదు, జనరల్ గా మాట్లాడుతున్నాను. ఇంకా వేరే వారికి ఎవరికి ప్రశ్న ఉన్నట్టుంది పక్కన ఇవ్వండి.
వాట్ ఇస్ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అది
జీవితం యొక్క
ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఎలా ఉండాలి? మనకు నచ్చినట్ట, ఎదుటివారికి నచ్చినట్ట, భగవంతునికి నచ్చినట్ట?
వెరీ గుడ్ క్వశ్చన్. జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? మనం ఎలా ఉండాలి? మనకు నచ్చినట్టుగా, పక్క వాళ్ళకి నచ్చినట్టుగా, లేకపోతే భగవంతుడికి నచ్చినట్ట? ప్రశ్న బాగా వేశారు కాబట్టి ఆన్సర్ కూడా మీరే చెప్పగలుగుతారు కాస్త ఆలోచిస్తే.
ఒకటి,
మనకు నచ్చినట్టుంటే బాగుంటుందా?
అందరూ అలాగే కోరుకుంటారు. బట్
అందరం అలా కోరుకోం, ఎందుకో తెలుసా? ఇప్పుడు బట్టలు తీసుకోవాలనుకుంటే ఏమన్నా పక్కన ఉండి తీసుకెళ్తావు, ఎందుకు? నీకు నచ్చింది తీసుకోవచ్చు కదా, మరి వేణు ఎందుకు తీసుకెళ్తున్నావు? అంటే అర్థం ఏంటి? వేరే వాడి సజెషన్ మనకి కావాలి, అంటే వేరే వాడికి నచ్చేటట్టుగా బట్టలు వేసుకోవాలనుకుంటాం. పోనీ దాంతో హ్యాపీగా ఉంటున్నావా? అదిలే. ఎంతమందిని సాటిస్ఫై చేయాలనుకుంటున్నా హ్యాపీనెస్ రావట్లేదు. కాబట్టి రెండు కంక్లూజన్స్ పోయినాయి, మూడిట్లో రెండు చాయిసెస్ పోయినాయి, ఇంకా మిగిలింది ఒకటే చాయిస్. ఆ చాయిస్ ఏమిటి? భగవంతుడు. అయితే దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే స్క్రిప్చర్ అర్థం చేసుకోవాలి. సో మొదటి ప్రశ్నకు వద్దాం, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? జీవితం యొక్క లక్ష్యం ఆనందంగా ఉండడం. ఆనందం అనేటువంటిది రిపుల్లా కాకూడదు. రిపుల్లా అని అంటే ఒకరోజు ఆనందం ఇంకో రోజు. నిత్యానందంగా ఉండడం అంటే సర్వదా ఆనందంగా ఉండడం. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, సర్వదా ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఎవరు నాకు ఆ సర్వదా ఆనందాన్ని నాకు ప్రసాదం చేయగలుగుతారు? నేను నా సొంతగా ప్రయత్నిస్తున్నాను, సర్వదా ఆనందంగా ఉండలేకపోతున్నాను. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను, అయినా కూడా సర్వదా ఆనందంగా ఉండలేకపోతున్నాను. మరి నేను ఏం చేస్తే నిత్యము ఆనందంగా ఉండగలుగుతున్నాను? ఏం చేస్తే అంట? భగవంతుని కొలిచినట్లయితే. ఇక్కడ ఈ రోజు మనం అనుకున్నాం కదా, ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ 62వ శ్లోకంలో ఏమంటున్నాడు కృష్ణుడు? నీవు పరమ శాంతిని, దివ్య శాశ్వతమైన స్థానమును పొందగలవు. అన్అడల్టరేటెడ్ పీస్, అన్ఇంటరప్టెడ్ పీస్, పరమశాంతి శాశ్వతంగా, ఊహకి అతీతంగా ఉంది అది మనకి.
శాశ్వతమైన ఆనందాన్ని మనం శాశ్వతంగా ఆనందంగా ఉండలేం కదండి. అంటే అన్ని జీవితంలో అన్ని కలిపి ఉంటాయి కదా, ఇట్ ద మిక్చర్ ఆఫ్ లైఫ్. ఇస్ ఐ మీన్ ద సారోనెస్, హ్యాపీనెస్, ఇస్ ఎంటర్టైన్మెంట్, ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది డిఫరెంట్ థింగ్స్.
ఆనందం కరెక్టే, ఆనందం అది కూడాను రకరకాల దాంట్లో కూడా. ఆ నిత్య ఆనందంలో కూడా బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ ఏమిటి? భగవంతుడు కృష్ణుడు తన భక్తులతో రకరకాల సంబంధం కలిగి ఉంటాడు. ఏమిటంట? దాస్య, శాంత, సాఖ్య, వాత్సల్య, మాధుర్య, రకరకాల సంబంధం ఉంటుంది. ఆ రకరకాల సంబంధం మనం ఎప్పుడు కలిగి ఉంటాం? ఎక్కడికి వెళ్తే భగవంతుని చేరుకుంటే. అంటే ఇక్కడ మనకు బోల్డ్ అంత వెరైటీ కనబడుతుంది చూసారు. ఈ వెరైటీ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. ఒరిజినల్ గా వెరైటీ ఉంది కాబట్టి ఇక్కడ వెరైటీ ఉంది. కానీ ఈ వెరైటీ ఏమిటి? ఎంత వెరైటీ మారుస్తూ ఉంటే అంత మనకి తలకాయ నొప్పి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎన్ని టీవీ ఛానల్ పెరుగుతున్నాయా లేదా? ఎందుకు పెరుగుతున్నాయి? ఒక టీవీ ఛానల్తో ఆనందంగా ఉంటే ఉండలేకపోతున్నాం కాబట్టి బోల్డండి టీవీ ఛానల్ పెరుగుతున్నాయి. దానివల్ల తల నొప్పి కట్టేస్తుంది, పిచ్చెక్కిపోతున్నారు కొంతమంది. చూసి 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 చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వెరైటీ వేరు, అక్కడ వెరైటీ వేరు. ఇక్కడ వెరైటీ ఏమిటి? రకరకాల వెరైటీ ఆఫ్ పాయిజన్. ఇక్కడ స్ట్రాబెర్రీ పాయిజన్, వెనీలా పాయిజన్. కానీ అక్కడ వెరైటీ ఏమిటి? రకరకాల అమృతం. ఇక్కడ ఉండేటువంటి మృత్యువు, అక్కడ ఉండేటువంటిది అమృతం. కాబట్టి ఇక్కడికి దానికి పోలిక లేదు. ఒకటి దేని రెండో దాని యొక్క ప్రతిబింబం. కాబట్టి అది అర్థం కాదు మనకి. ఎప్పుడు దాకా అర్థం కాదు? ఇక్కడ మనం చాలా చక్కగా అర్థం చేసుకున్నంత వరకు అక్కడ దాని గురించి మనకి అర్థం కాదు. అన్ని కూలంకషంగా అర్థం అవ్వాలి అని అంటే అవన్నీ రెండు తెలిసినటువంటి వ్యక్తి మనకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. దేని గురించి? ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పిరిచువల్ వరల్డ్, ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటీరియల్ వరల్డ్. రెండింటి గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వగలుగుతారు, ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించగలుగుతారు. అండ్ ఆస్క్ సంథింగ్ మోర్.
Yes. మనం తిరుపతి వెళ్తుంటాం కదా సార్, మొక్కుంటాం. అంటే మీరు దేవుడు నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు సంథింగ్ ఇస్తాను అని చెప్పిన, అది ప్రాసెస్ కరెక్టేనా? అది
కరెక్ట్ కాదు. అది గోవిందా గోవిందా అని అంటాను. కానీ దాని అర్థం ఏంటంటే భగవద్గీతలో చెప్పారు దాని అర్థం. వీడు గోవింద అంటే నిజంగా అర్థం వేరు, వాళ్ళు పిలిచే అర్థం వేరు. అర్జునుడు కూడా అన్నాడు గోవిందా గోవింద అని మొదటి అధ్యాయంలో. కింరో కింనో రాజ్యేన గోవింద కిం భయ కిం భోగైర్ జీవితేనవా. గోవిందా నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నాకు ఈ సుఖం అక్కర్లేదు, నేను అడుక్కోవడానికి పోతున్నాను. అయినా నా గుండె అంతా కూడాను బాధతో నిండి ఉంది. నువ్వు గోవిందుడు కదా, గోవిందుడు అని అంటే అర్థం ఏమిటంట, గోవులకు తర్వాత మన యొక్క ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు గోవిందుడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, నీ పేరు గోవిందుడు కాబట్టి నువ్వు నా యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచు అని అడుగుతున్నాడు. కానీ ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, అది సరైనటువంటి పద్ధతి కాదయ్యా. నువ్వు భగవంతుని ఇంద్రియాలు సంతృప్తిపరిస్తే ఆటోమేటిక్ గా నీ ఇంద్రియాలు సంతృప్తి పడతాయి, రివర్స్ కాదు. భగవంతుడు నీ సేవకుడు కాదు, నువ్వు ఇచ్చే ఆర్డర్ క్యారియర్ కాదు. నాకు పలాంది కావాలి పలాంది కావాలి పలాంది కావాలని లిస్ట్ చదివితే ఆయనకేం పనిలేదా నీవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి? కాబట్టి మనం భగవంతుని సమీపించేటప్పుడు ఎలాంటి భావంతో సమీపించాలి? గోవిందా గోవింద అంటే అర్థం, స్వామి నిన్ను నేను ఏ రకంగా నీ ఇంద్రియాలని సంతృప్తిపరచగలను, నీకెలాగ ఆనందాన్ని నేను ఇవ్వగలను. అంతే, అలా కాకుండా నువ్వు నాకెలా ఆనందాన్ని ఇస్తావు అని కాదు. నాకు బోల్డన్ని కోరికలున్నాయి, ఆ కోరికలన్నీ తీర్చు అని అడగడం కాదు. పో నువ్వు ఒక కోరిక తీరిస్తే ఊరుకుంటావా, మళ్ళీ నెక్స్ట్ టైం తిరుపతి విజిట్లో 20 కోరికలతో వెళ్తావు. గోవిందుడికి తెలుసు ఆ రకంగా నువ్వు ఆనందంగా ఉండవని. కాబట్టి నిజమైన అర్థం ఏమిటి గోవింద అని అంటే, నువ్వు నా యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచు అంటే మన్మన భవ మద్భక్తో మద్యాది మాం నమస్కరు. భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే ఎలా అంటే, ఆ ప్రభుపాదులు ఉదాహరణ చెప్తారు, ఏ రకంగా అయితే చెయ్యి అన్నాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటే అది కడుపులో జీర్ణమై చెయ్యి శక్తి ఎలా వస్తుందో, అదే రకంగా ఇంకొక రకంగా చెప్పాలంటే వేరులో గనక నీటిని వేస్తే ప్రతి ఆకుకి ప్రతి రెమ్మకి ప్రతి పువ్వుకి ఎలా అయితే పోషణ లభిస్తుందో, ఎవరైతే గోవిందుడైనటువంటి భగవంతుని పూజ చేస్తాడో ఆయన్ని సంతృప్తిపరుస్తాడో ఆటోమేటిక్ గా ఆయన రెమ్మ కొమ్మ ఆకు లాంటి మనందరికీ కూడా పోషణ లభిస్తుంది. కాబట్టి మనం భగవంతుని ఎలా అప్రోచ్ అవ్వాలి? భక్తి భావనతో. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? నేను మీకు ఎలా, హౌ కెన్ ఐ సర్వ్ యూ, నేను మీకు ఎలా సేవ చేయగలను అనేటువంటి భావంతో మనం వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి. నువ్వు నాకు ఎలా సర్వీస్ చేస్తావో చెప్పు అని కాదు, అది తప్పు. కాబట్టి ఈ రెండిటికి తేడా ఉంది. గోవింద గోవిందకి చాలా తేడా ఉంది. గోవింద గోవింద అండం మంచిదే, కానీ ఆ భావనతో అండం మంచిది కాదు. కాబట్టి మనం రెండో భావన తీసుకోవాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, Hare Rama, Rama Rama, Hare Rama.